నిస్తుతి చెల్లించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయం నీ వాక్యం ధ్యానం చేస్తుంటుండే, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, అందులోని సత్యములను మేము గ్రహించినట్లు మాకు కృప చూపించమని, మీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయమని హెచ్చరించమని, ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రియుడు మా రక్షకును నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అతినంత బ్రతిమిలాడి వేడుకుంటున్నాను. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతం మనము పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రికలో నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండో అధ్యాయంలో గత వారంలో మనం 1-3-4 వచనాల వరకు ధ్యానం చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ భాగంలో పేతురు గారు అబద్ధ బోధకులను గురించి, అబద్ధ బోధలను గురించి సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నేను గతంలో ఒకటి మీకు జ్ఞాపకం చేశాను, అబద్ధ బోధకులు, అబద్ధ బోధ అనేటువంటిది ఈరోజు కొత్తగా సంఘంలో ప్రవేశించింది కాదు, కానీ ఆదిమ సంఘము నుంచే ఈ అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు సంఘాన్ని గలిబిలి చేయడం అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ పత్రికల్లో కూడా అనేక చోట్ల భక్తులు, గ్రంథకర్తలు ఈ అబద్ధ బోధలను ఖండిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి మనకు ఒక హెచ్చరికను వారి జారీ చేయడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. శ్రీశ్రీనందప్రమే దేవుమిట్లారా, రెండో వచనాన్ని చదివితే, రెండో అధ్యాయం రెండో వచనము, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. ఈ అబద్ధ బోధకులు వారి యొక్క చేష్టలు, వారి యొక్క తుంటరి పనులు, వారి యొక్క పోకిరి పనులు వలన దేవుని నామము దూషించబడుతూ ఉందంట. వాస్తవానికి దేవుని కొరకు నడువబడుతున్నటువంటి వ్యక్తి చేత దేవుని నామమునకు మహిమ కలగాలి. దేవుని చేత జీవిస్తున్నటువంటి వ్యక్తి దేవుని నామానికి ఘనతను తీసుకొని రావాలి. కానీ ఒక వ్యక్తి ఎవరైతే దేవునికి, ఆయన నామానికి అపకీర్తి తీసుకొని వస్తున్నారో, అది వాళ్ళ ప్రవర్తన ద్వారా కానీ, వాళ్ళ చూపుల ద్వారా కానీ, వాళ్ళ ఆలోచనల ద్వారా కానీ, లేక వారి యొక్క నడవడిక ద్వారా కానీ, సో వీరు కూడా, అంటే దేవుని నామానికి అపకీర్తి తీసుకొని వచ్చేటువంటి వీరు కూడా అబద్ధ బోధకుల లిస్టులోకే చేర్చబడతారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి, నీ నడవడికను బట్టి దేవుని నామం గణపరచబడుతుందా, లేకపోతే నీ నడవడికను బట్టి దేవుని నామం దూషించబడుతుందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా చిన్న ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఒక క్రైస్తవుడివి, నీవు ఒక క్రైస్తవుడివి, మీ పక్కింటి వ్యక్తి ఒక నాస్తికుడు. నాస్తికుడు ఇప్పుడు ఒక క్రైస్తవుడైనటువంటి నీవు ఒక చిన్న అబద్ధం ఆడినా, లేకపోతే నువ్వు మోసం చేసినా, ఆ వ్యక్తిని గాయపరిచినా, ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా, అరే ఈ క్రైస్తవులంతా ఇంటారా, వీళ్ళు లేస్తే ప్రార్థన అంటారు, గుడి అంటారు, వాక్యం అంటారు, కానీ వీళ్ళు బ్రతుకులు మాత్రం ఇంతే. గత వారంలో మనం కొన్ని సోషల్ మీడియాస్ లో ఒక సేవకుణ్ణి ఈ నాస్తికులైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏ రీతిగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో బహుశా మీరు కూడా గమనించి ఉండవచ్చు. అక్కడ మనం నోటీస్ చేయవలసిన పాయింట్ ఏంటి అంటే, ఈ నాస్తికులైనటువంటి ఈ రిపోర్టర్స్ మాట్లాడుతూ వాళ్ళు అంటారు, నువ్వు పాస్టర్వి కదా, నువ్వు చెడ్డమాట తీరితే ఎట్లా, నువ్వు పాస్టర్వి కదా, నువ్వు ఇష్టానుసారిగా ప్రవర్తిస్తే ఎట్లా, అంటే పాస్టర్లు కూడా మోసగిస్తారా అన్న పాయింట్ చేస్తా ఉన్నారు. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్పకనే ఏం చెప్తున్నారో చెప్పండి, పాస్టర్లు అంటే మోసం చేయరు, సేవకులంటే మోసం చేయరు, విశ్వాసులు క్రీస్తును వెంబడించే క్రైస్తవులు వాళ్ళు ఎవరికి హాని కలిగించరు, వారి మాటలతో వారు ఎవరిని నొప్పించరు, మరి నువ్వేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏమని తీర్పు తీర్చారు, యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. ఈ ప్రశ్నలు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు మిగిలిన మీడియా ఛానల్స్ కి, మిగిలిన ప్రజలందరికి కూడా, క్రిస్టియన్స్ ఆర్ నాట్ లైక్ దిస్. అంటే ఇండైరెక్ట్ గా వీ నో దట్ క్రైస్తవులు అంటే ఎవరో, క్రైస్తవులు అంటే ఎలా ఉంటారో మాకు తెలుసు అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. మనం చూసే దృక్కోణం ఎలా ఉంటుందో ఎదుటివాడు మాట్లాడేది కూడా మనకు అలాగే కనిపిస్తుంది. చాలా మందికి వాళ్ళ ప్రశ్నించడం మనకు రోషాన్ని పుట్టిస్తుంటుంది, మా క్రైస్తవ్యాన్ని ఇగ్నోర్ తీస్తున్నాడు, మా క్రైస్తవ్యాన్ని చిరచూపు చూస్తున్నాడు అని. ఇస్తున్నందుకు ప్రేమ దేవుడారా, వాడు చెప్పకనే చెప్తున్నాడు ఆ ప్రశ్నలు వేస్తున్నప్పుడు. నువ్వు పాస్టర్వి కదా, మరి నువ్వెందుకు ఇలా చేసావు అంటే ఇండైరెక్ట్ గా చెప్పకనే ఏం చెప్తున్నాడు, పాస్టర్లు అంటే అలా చెయ్యరు కదా. అర్థమవుతుందా? అంటే వానికి తెలుసు ఒక క్రైస్తవుడు ఎలా ఉంటాడో, ఒక క్రైస్తవుడు ఎలా జీవిస్తాడో, క్రైస్తవుడు ఎలా జీవించాలో వానికి తెలుసు, కానీ ఈరోజు మనకు తెలియదు. ఇంకొక విషయం చెప్తాను, అపవాదికి మనకంటే బైబిల్ బాగా తెలుసు. ఈవెన్ యేసు ప్రభుతో మాట్లాడేటప్పుడు కూడా అపవాది బైబిల్లో ఉన్నటువంటి వచనాలనే క్రోడీకరించి మరీ మాట్లాడాడు, బైబిల్లో ఉన్నటువంటి వచనాలను లేవనెత్తి మరీ మాట్లాడాడు. క్రీస్తునందు ప్రేమ దేవుళ్ళారా, అపవాదికి కూడా బైబిల్ తెలుసు, అపవాదికి కూడా బైబిల్ నాలెడ్జ్ ఉంది, బైబిల్ జ్ఞానం ఉంది. కాకపోతే వాడు ఆ బైబిల్ ప్రకారము అనుసరించడు, జీవించడు, అంతే. ఇప్పుడు మనకి వానికి తేడా ఏంటి చెప్పండి? మనకు కూడా బైబిల్ తెలుసు, మనకు కూడా వచనాలన్నీ కూడా స్పష్టంగా తెలుసు, కానీ ఆ వాక్యాన్ని అనుసరించి మాత్రం మనం జీవించాం, ఆ వాక్యానికి లోబడి మాత్రం మనం జీవించాం. మరి అప్పుడు మనకి అపవాదికి తేడా ఏమైంది? ఇద్దరం ఒకటే. సో జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు దేవుని నామం అన్ని జనుల ఎదుట దూషించబడ్డానికి గల కారణం ఎవరు అనంటే మనమే. ఈరోజు మీరు సోషల్ మీడియాలో కానీ గమనించినట్లయితే, ఈరోజు క్రైస్తవ్యం మీద భయంకరంగా లేస్తూ దుమ్మెత్తుపోస్తా ఉన్నారు. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను, రాధా మనోహర్ దాస్ అందరికీ తెలుసు, క్రైస్తవ్యాన్ని బైబిల్ని పచ్చి పచ్చిగా మాట్లాడతాడు, పచ్చి పచ్చిగా అంత అసభ్యకరంగా మాట్లాడతాడంటే అంత అసభ్యకరంగా మాట్లాడతాడు. ఎందుకు అతడు అంతగా మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, అతనికి క్రైస్తవ్యం అంటే ద్వేషం, క్రైస్తవులంటే అసహ్యం, ఓకే అది కూడా రైట్ అనేం కాదన్ను, కానీ దీని వెనకాల మన పాత్ర ఏమీ లేదంటారా? ఒకసారి అది కూడా ఆలోచన చేయండి, దీని వెనకాల మన పాత్ర ఏమీ లేదని అంటారా? ఈరోజు అతడు అంతగా మాట్లాడడం గల కారణం ఏంటంటే, దానికి ముందు అతనే కాదు, ఈరోజు ఎవరైతే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వీళ్ళందరినీ రెచ్చగొట్టింది ఒకటే, మనోళ్ళు లేస్తే వేదాల్లో ఉన్నటువంటి క్రీస్తును గురించి మాట్లాడడం ప్రారంభించారు, వేదాల్లో ఉన్నటువంటి క్రీస్తును గురించి మాట్లాడడం ప్రారంభించారు. వాళ్ళ దేవుళ్ళను, అంటే వాళ్ళు అనుకున్నటువంటి దేవుళ్ళను కించపరిచారు బహిరంగ సభల్లోనే, అందరూ కాదు కొద్ది మంది, బహిరంగ సభల్లోనే కొద్ది మంది వాళ్ళ దేవతలను దెయ్యాలుగా చిత్రీకరించారు, దెయ్యాలుగా చూపించారు. అది వాళ్ళ నమ్మకం అండి, వాళ్ళు అలా చేస్తున్నారు. దాన్ని నువ్వు దెయ్యంగా నువ్వు చిత్రీకరించి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీస్తే మరి వాడు తిరగబడమంటే
తిరగబడ్డా, వాడు తిరగబడ్డమండి తిరగబడ్డా. నేను అంటాను వేదాల్లో ఉన్న క్రీస్తు అసలు నీకేం సంబంధం? మనం ప్రకటించాల్సింది వేదాల్లో ఉన్న క్రీస్తునా బైబిల్లో ఉన్న క్రీస్తునా? ఎవరిని ప్రకటించడానికి మనం పిలువబడ్డాం? క్రీస్తునందు ప్రేమించడం దేవుడు. ఒకవేళ నిజంగా వేదాల్లో క్రీస్తే ఉంటే, నిజంగా వేదాల్లో క్రీస్తే ఉంటే మరి వేదాలని మనం సంఘంలో ఎందుకు బోధించడం లేదు? సంఘంలో ఎందుకు బోధించడం లేదు మనం? ఒకవేళ వేదాల్లో ఉన్నటువంటి ఆ వచనాలు క్రీస్తును గురించి కూడా ఒకవేళ బోధిస్తున్నాయి అనుకుంటే అప్పుడు నువ్వు ఏం చేయాలి? పర్సనల్ ఎవాంజెలిజం లో షేర్ చేసుకోవాలి. బ్రదర్, నువ్వు నమ్ముతున్నటువంటి లేఖన భాగాలు కూడా ఇదిగో క్రీస్తును స్పష్టంగా చూపిస్తున్నాయి బ్రదర్ అని నువ్వు వానికి ప్రేమగా చెప్తే వాడు ఆలోచన చేసి వాడు క్రీస్తు దగ్గరకు వస్తాడే గాని, నువ్వు బహిరంగంగా దాన్ని పెట్టుకొని నువ్వు విమర్శిస్తే వాడు దేవుని దగ్గరికి ఎందుకు వస్తాడు? దేవుని దగ్గరకు రాకపోగా దేవునికి ఇంకా దూరం అవుతాడు, దేవునికి ఇంకా వ్యతిరేకం అవుతాడు. ఈ రోజు వాళ్ళందరినీ అలా రచ్చగొట్టి నిద్ర లేపింది మనోళ్ళే. ఈరోజు చాలా మందిని రచ్చగొట్టి నిద్ర లేపింది ఎవరో కాదు, మన వాళ్ళే. ఏదో వేదాల్లో ఒక నాలుగు వచనాలు నేర్చేసుకొని ఆ నాలుగు వచనాలని బైబిల్కి క్రోడీకరించేస్తే సరిపోతుందా? వేదాలు మొత్తం చదువు, వేదాలు మొత్తం చదువు. మరి మిగిలిన వచనాలన్నీ వాళ్ళ దేవుడి గురించి చెప్తున్నాయిగా, వాటన్నిటిని వదిలేసి ఈ నాలుగుట్నే పట్టుకుంటే ఎలా? నువ్వు వాటి గురించి మాట్లాడడం తప్ప నేను అనడం లేదు, వాటి గురించి చదవడం తెలుసుకోవడం తప్ప నేను అనడం లేదు, కానీ వాటిని చదివిన తర్వాత అందులోని సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆ సత్యాన్ని నువ్వు ప్రేమపూర్వకంగా చెప్పే విధంగానే ఉండాలి, కానీ ఎదుటివాణిని విమర్శించే విధంగా ఉండకూడదు. ఈరోజు మన వాళ్ళు అలాంటి చేసినటువంటి పనులను బట్టి ఈరోజు దేవుని నామము బయట దూషించబడతా ఉంది. క్రైస్తవులమని చెప్పుకున్నటువంటి వాళ్ళు, సేవకులమని చెప్పుకున్నటువంటి వాళ్ళు వ్యభిచారమందు పట్టబడుతూ ఉంటే క్రీస్తు నామము అవమానపరచబడుతుంది. నువ్వు దొంగతనంతో పట్టబడితే, నువ్వు లంచంతో పట్టబడితే, లంచం తీసుకుంటూ నువ్వు పట్టుబడితే వాళ్ళకి ఒక రాకనే ఒక ప్రశ్న వస్తుంది, అరే క్రైస్తవులు లంచం తీసుకోరు కదా, క్రైస్తవులు సినిమాలు చూడరు కదా, క్రైస్తవులు మందు తాగరు కదా, క్రైస్తవులు సిగరెట్లు తాగరు, నువ్వు వాళ్ళకి చెప్పరు. కానీ వాళ్ళ అంతరంగంలో ఆ మెసేజ్ ఆల్రెడీ ఇమిడిపోయింది. క్రైస్తవులంటే సేవా దృక్పథం కలిగిన వాళ్ళు కదా, క్రైస్తవులంటే ఎవరు కష్టాలు ఉన్నా కానీ మొదట ముందుకు వస్తారు కదా అని ఈరోజు వాటన్నిటిని మనం దాటవేశాం. ఈరోజు వాటి ప్రకారం మనం జీవించడం లేదు. అందుకోసమే మనలను బట్టి, మన బ్రతుకులను బట్టి, మన జీవితాలను బట్టి దేవుని నామము దూషించబడుతూ ఉంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అబద్ధ బోధకులు వలన ఈరోజు దేవుని నామం అవమానపరచబడుతుంది. నేను పర్టికులర్ గా ఆ సేవకుల పేర్లు చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళు స్టేజీల మీద చెప్పించేటువంటి సాక్ష్యాలు బహుశా ఈరోజు ఎంతగా మీమ్స్ కు గురవుతున్నాయో మనకు తెలుసు. స్టేజీల మీద వాళ్ళు చెప్పించేటువంటి అత్యంత దారుణమైనటువంటి సాక్ష్యాలు, నిజంగా ఆ సాక్ష్యాల వల్ల దేవుని నామం మహిమపరచబడుతుందా, లేకపోతే అన్ని జనులు ఎదుట దేవుని నామం దూషించబడుతుందా? ఒకవేళ మీలో అలా ఎవరైనా ఉంటే సరి చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అలా ఉంటే వాళ్ళకి సరి చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు సరి చేయడానికి ఇష్టపడకపోతే వాళ్ళ కొరకు కనీసం ప్రార్థన చెయ్యండి. మన తోటి సహోదరుని మనం సరైన మార్గంలోనికి లాక్కోటువంటి దేవుని బిడ్డలారా, పేతురు గారు చెప్తా ఉన్నారు మీ వలననే, అటువంటి వారి వలనే దేవుని నామము అన్ని జనుల దూషించబడుతూ ఉంది. ఆ తర్వాత ఇక్కడ మరొక మాట ఉంది, వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తా ఉంటారంట, కల్పనా కథలను చెప్తుంటారంట, కల్పించేటువంటి కథలను చెప్తా ఉంటారంట. అంటే వాళ్ళ ప్రసంగాలలో వాక్యం తప్ప కథలు ఎక్కువ ఉంటాయి. మీరు గమనించండి,
ఈరోజు పెద్ద పెద్ద బహిరంగ కూడికల్లో పెద్ద పెద్ద బహిరంగ కూడికల్లో చెప్పేట బోధకులు, పెద్ద పెద్ద టీవీ స్పీకర్లు, వాళ్ళు చెప్పేటువంటి వాక్యంలో 60% లోక సంబంధమైన ఉంటాయి. కేవలం ఒక 30-40% మాత్రమే వాక్యంలో నుంచి ఉంటుంది. బయట నుంచే ఇంకా ఉదాహరణలు అన్నీ తీసుకుంటారు, వాటన్నిటిని ఉదాహరణలు. ఒక్క వచనం తీసుకొని ఆ వచనం చుట్టూరు 40 కథలు చెప్తారు. కథలు ఆసక్తిని రేకెత్తిస్తాయి కానీ జీవితాన్ని మార్చవు. వాక్యము ఆసక్తిని రేకెత్తించకపోవచ్చు కానీ బ్రతుకును మారుస్తుంది. ఏది ప్రాముఖ్యం మనకి, బ్రతుకును మార్చేదా లేకపోతే మనకు ఆనందాన్ని కలగజేసేదా? ఈ విషయాన్ని మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు దేన్ని ఎన్నుకుంటున్నారు? ఏ వాక్యం కొరకు మీరు పరుగులు తీస్తున్నారు? మీ సంఘంలో చెప్పబడేటువంటి బోధ మిమ్మల్ని సంతృప్తిపరిచే బోధగా ఉందా? మిమ్మల్ని చక్కగా నవ్వించే బోధగా ఉందా? కడుపుబ్బా నవ్వి హ్యాపీగా అమ్మయ్యా ఈరోజంతా ఫుల్గా నవ్వుకున్నావు, ఈరోజు ప్రసంగం అంతా జోకులే అని అనుకుంటూ ఇంటికి వచ్చేటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావా, దెన్ యు ఆర్ ఇన్ ఎ డేంజర్. అయితే నువ్వు ప్రమాదంలో ఉన్నట్లే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ఇలాంటి కల్పన కథలను చెప్పేటువంటి వాళ్ళు అధిక మంది అయిపోయారు. అలాంటి వాటి కోసం చెవులు కోసుకునేటువంటి వాళ్ళు మరికొందరు ఎక్కువ తయారయ్యారు. వాళ్ళకి అలాంటి కథలు నచ్చుతాయి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎస్, యేసు ప్రభు కూడా ఉపమానాలను ఉపయోగించాడు. కథలు చెప్పడం, ఉపమానాలు చెప్పడం తప్పని నేను అనడం లేదు, కానీ ఎక్కువ దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం? యేసు ప్రభు ఒక ఉపమానము చెప్పినప్పుడు దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే, ఆయన చెప్తున్నటువంటి బోధ వారికి మరికొంత ఎక్కువగా స్పష్టముగా అర్థమవునట్లు. అందుకు ఆయన ఉపమానాలను ఉపయోగించాడు. అంతేగాని వాళ్ళని నవ్వించడానికి కాదు, వాళ్ళని కవ్వించడానికి కాదు, వాళ్ళని సంతృప్తిపరచడానికి కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కథలు చెప్పాడు కదా, అంటే వాళ్ళ దృష్టిలో ఆయన ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాలన్నీ కూడా ప్రాక్టికల్ గా వాళ్ళ కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి, వాళ్ళకు పరిచయం ఉన్నటువంటి వాటిని తీసుకొని అక్కడ ఆయన వాటి గురించి మాట్లాడాడు. ఎందుకు ఆయన గోధుమల గురించే మాట్లాడాడు? ఎందుకంటే వాళ్ళు అత్యధిక శాతం గోధుమల్ని నాటుతారు, దాని గురించి వారికి తెలుసు. ఎందుకు ఆయన గొర్రెల గురించి మాట్లాడాడు? ఎందుకనంటే వాళ్ళు గొర్రెలు కాచేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకైనా మనుషుల్ని బట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. జాలరైన పదాన్ని ఎందుకు ఉపయోగించంటే వాళ్ళందరూ కూడా చేపలు పట్టుకునేటువంటి జాలర్లు కాబట్టి. సో ఆయన వాళ్లకు అనుగుణముగా, వాళ్ళకు అర్థమయ్యే రీతిలో, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ భాషలో మాట్లాడాడు, వాళ్ళని బలపరిచాడు, వాళ్ళని లాక్కొని వచ్చాడు, వాళ్ళని తీసుకొని వచ్చాడు. కానీ ఈరోజు కొంతమంది బోధకులు మనల్ని క్రీస్తుకి దూరం చేసేవారుగా ఉంటున్నారే కానీ క్రీస్తుకు దగ్గర చేసేవారిగా ఉండడం లేదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఒక 3 విషయాలను లేకపోతే 3 ఉదాహరణలను పేతురు గారు ఇవ్వడం జరిగింది. 3 ఉదాహరణలు ఇచ్చాడు. 2:4 చూస్తే, 1 దేవదూతలను గురించినటువంటి విషయాన్ని 1 జ్ఞాపకం చేస్తాడు. 2 నోవాహు దినముల గురించి జ్ఞాపకం చేస్తాడు. 3 లోతును గురించి జ్ఞాపకం చేస్తాడు. 4 మరియు 5 అధ్యాయాల్లో దేవదూతల గురించి మాట్లాడాడు. 4-5 వచనాల్లో దేవదూతల గురించి మాట్లాడాడు. 6 వచనంలో సొదొమ గొమొర్ర పట్టణాల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత 5లో నోవహు గురించి, 6లో సొదొమ గొమొర్రాలు మరియు లోతు గురించి మాట్లాడాడని మనం చూసాం. ఎందుకు ఈ 3 ఉదాహరణలు తీసుకుని వచ్చాడు చూడండి. 4:4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచుటకు వారిని అప్పగించెను. దేవదూతలు ఎవరి చేత చేయబడ్డారండి? దేవుని చేత చేయబడినటువంటి వారు, దేవుని చేత సృజించబడినటువంటి వారు. దేనికి? ఒక ఉద్దేశము చేత. దేవునికి ఒక ఉద్దేశము చేత. ఉదాహరణకి లూసిఫర్, వానికి ఒక ఉద్దేశము, వానికి ఒక పని అప్పగించాడు, అది దేవుణ్ణి స్తుతించడం. గాబ్రియేలు, వానికి ఒక పని అప్పగించాడు. పని ఏంటంటే సమాచారం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేయడం. మరొక ప్రధానమైనటువంటి దూత ఉన్నాడు మైఖేల్, మిఖాయేలు. ఇతని యొక్క ప్రధానమైన ఉద్దేశం దేవుని పక్షమున యుద్ధం చేయడం. సో క్రీస్తునందు ప్రేమ దేవుడారా, ఈ రీతిగా దేవుడు దూతలను ఒక్కొక్క ఉద్దేశంతో, ఒక్కొక్క పర్పస్ తో వారిని సృష్టించి వారికి వారి పనులను అప్పగిస్తే వారిలో ఒక దూత లూసిఫర్ గర్వించిన వాడై, తను తాను హెచ్చించుకున్నటువంటి వాడై, గర్వము నాశనానికి కారణమవుతుంది అన్నట్లుగా, అతని నాశనానికి అతడే కారకమవునట్లు అతడు గర్వించి దేవుని కంటే తను తాను ఎక్కువగా హెచ్చించుకొని దేవుని సన్నిధిలో నుంచి గ్రెంటి వేయబడ్డాడు. వానితో పాటు కొంతమంది అనుచరులు కూడా, వాణ్ణి వెంబడించిన అనుచరులందరూ కూడా గెంటి వేయబడ్డారు. అంటే దేవుడు ఇక్కడ ఏమని చెప్పదలుచుకున్నాడు? నేను ఇష్టపడి చేసుకున్నటువంటి దూతలను సహితము, లూసిఫర్ ఉద్దేశం ఏంటి? ప్రధానమైన ఉద్దేశం కేవలము ఆయనను సేవించడం, ఆయనను ఆరాధించడం. ఆ ఉద్దేశము, ఆ పర్పస్ తో, ఆ ఉద్దేశము, ఆ పర్పస్ తో చేస్తే క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఉద్దేశం, ఆ పర్పస్ తో చేస్తే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. మరి దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా? లేదు. వారిని కటిక చీకటి గల బెలములోనికి త్రోసివేసి తీర్పునకు వారిని అప్పగించాడు. ఆ తర్వాత రెండో ఉదాహరణ మనం ఏం చూసాం? నోవాహు దినములలో ఏం జరిగింది? ఆయన మనిషిని తన పోలికలో, తన స్వరూపములో చేసుకున్నాడని రాయబడి ఉంది. కానీ ఈ మనుషులందరూ, దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడిన మనుషులందరూ కూడా నీతిని తప్పి, నీతిని విడిచిపెట్టి తమకిష్టానుసారముగా జీవిస్తూ, బహుభయంకరముగా వ్యభిచారం చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, చిందులు విందులు చేస్తూ, దేవుడు తన ఉగ్రతను అప్పుడే, తన తీర్పును అప్పుడే వారందరి మీద కూడా బయలుపరిచాడు. ఈవెన్ అంత్య దినాలను కూడా నోవాహు దినముల వలె ఉండబోతూ ఉన్నాయి. దాదాపు నోవాహు కాలంలో 100 సంవత్సరాలు ఒకటే ప్రసంగం, నీతిని గురించి ప్రసంగించాడు నోవాహు. దేవుడు నోవాహు ద్వారా మాట్లాడాడు, హెచ్చరించాడు, మరలా మరలా మాట్లాడాడు. ఈ ఒక్కసారిగా జలప్రలయం వచ్చేయలేదు. అతను పడవ చేస్తున్నంత కాలం దగ్గర దగ్గర ఇంచుమించు 100 సంవత్సరాలు. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. హెచ్చరిక వస్తూనే ఉంది. వీళ్ళు వింటూనే ఉన్నారు. కానీ పెడచెవిన పెడుతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు చూసి పడవ సిద్ధపడిన తర్వాత, తన సమయం వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా మరణానికి అప్పగించాడు. ఈరోజు ఇదే హెచ్చరిక మన దగ్గరకు కూడా వస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడో వారంలో ఒకసారి దేవుని వాక్యాన్ని వినేవాళ్ళం, లేకపోతే కొంతమంది వారంలో, బుధవారం కూడా సంఘారాధనకి వెళ్ళి బహు కొద్ది మంది, సో వారంలో 2 సార్లు వాళ్ళు దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు. కానీ ఇప్పుడు దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు. ఎందుకోసం తెలుసా? హిస్ టైమ్ ఇస్ వెరీ నియర్. ఆయన సమయం అత్యంత సమీపముగా ఉంది కాబట్టి ఆయన సమయాన్ని దుర్వినియోగించేయక ఆయన సద్వినియోగం చేసుకుంటూ ప్రతిరోజు, ఇదిగో ఈ మాటలు వింటున్నాడు సహోదరుడు, నీతోనే ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు నేను హెచ్చరిస్తున్నాడు, ప్రతిరోజు నేను సరిచేసుకోమని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆ రోజు నోవాహు దినముల్లో ఉన్నటువంటి ప్రజల వలె నీవు కూడా నిర్లక్ష్యం చేస్తూ తృణీకరిస్తూ ఉంటే బీ కేర్ఫుల్, ఒక దినమున ఆయన తీర్పు స్పష్టముగా వస్తుంది. ఓ భక్తుడు అంటాడు, నరకంలో పడకుండా తప్పించుకోవడానికి మార్గం ఉందంట, కానీ నరకంలో పడిన తర్వాత తప్పించుకోవడానికి మార్గం లేదట.
నరకంలో పడకుండా తప్పించుకోవడానికి మార్గం ఉంది, ఇంకా నువ్వు భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు సరి చేసుకుని నరకానికి వెళ్లకుండా ఉండడానికి నీకు ఒక అవకాశం ఉంది. కానీ ఒకసారి నువ్వు నరకంలోకి వెళ్ళిపోతే ఈ ఫ్యూను లబోదిబ్బొమ్మను కొట్టుకుని ఏడ్చి దేవునికి ఒక అవకాశాన్ని తీసుకోవడానికి నీకు ఎలాంటి అవకాశం లేదు. అందుకోసమే నరకంలో పడకుండా తప్పించుకోవడానికి మార్గం ఉంది, కానీ నరకంలో పడిన తర్వాత తప్పించుకోవడానికి మార్గం లేదట. ఈశ్వరందు ప్రేమైనటువంటి దేవుని ద్వారా అదే సమయంలో మరొక ఉదాహరణ కూడా తీసుకొని రావడం జరిగింది. మూడో ఉదాహరణ ఎవరి గురించి? సొదొమ గొమొర్ర పట్టణాల గురించి, లోతును గురించి. ఏంటి సొదొమ గొమొర్ర పట్టణ ప్రాంత పరిస్థితి? వీరట అక్రమ సంబంధాలు, అవినీతి, ప్రత్యేకంగా వావి వరసలు విడిచి దేవుడు సృష్టించినటువంటి ఆ నియమ నిబంధనను మరిచి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి భాగంలో చెప్పినట్లుగా పురుషులు అంటే ఈ లెస్బియనిజం, గేయిజం అనేటువంటివి ఈ రోజు కొత్తగా ప్రపంచానికి పరిచయమైనవి కాదు, ఆశనీయమైన సంఘటన చేస్తూ బహు భయంకరంగా ప్రవర్తించారు. సొదొమ గొమొర్రా పట్టణాల పరిస్థితి అంతే దారుణంగా ఉంది. లోతు ఇంటికి దేవదూతలు వస్తే వాళ్ళను కూడా బయటికి రమ్మను, అంటే పురుషులే వచ్చి పురుషులను బయటికి పిలుస్తా ఉన్నారు. ఎంత దారుణమో చూడండి, ఎంత దారుణమో. వాళ్ళని తప్పించడం కోసం లోతు వాళ్ళ కుమార్తెల్ని ఇస్తానంటున్నాడు. అంత భయంకరంగా అక్కడ విచ్చలవిడితనముగా పాపం జరుగుతుంటే దేవుడు తీర్పు ఆ పట్టణాల మీదకి వచ్చింది. అవన్నీ కూడా తగల పెట్టబడ్డాయి, ఆ పట్టణం అంతా కూడా తగల పెట్టబడింది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఈ మాటలు విన్నటువంటి మనలో ఎవరైనా సరే వావి వరసలు మరిచి పురుషులతో స్త్రీలు స్త్రీలతో అవాంఛనీయమైన సంఘటనలు జరిగిస్తే వారి మీద తీర్పు రాబోతుంది. ఇక్కడ ఒక హెచ్చరిక వస్తుంది. నోవాహు విషయంలో నోవాహు అతని కుటుంబం అంతా కూడా రక్షించబడింది, మిగిలిన వాళ్ళందరూ కూడా శిక్షించబడ్డారు. లోతు విషయంలో లోతు అతని కుటుంబము రక్షించబడింది, మిగిలిన వాళ్ళందరూ కూడా అగ్ని చేత కాల్చబడ్డారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దుస్తుల మీదకి దేవుని శిక్ష, దేవుని తీర్పు వస్తూ ఉంది. నీతిమంతులను ఆయన అబద్ధ బోధకులు అంటే స్టేజీ మీద నిలబడి వాక్యం చెప్తే పాస్టర్లనే కాదండి, వాళ్ళనే కాదు, అబద్ధమును బోధించే ప్రతి ఒక్కరు. ఇంకా చెప్పాలంటే నీవు చెప్తున్నట్లుగా నువ్వు జీవించకపోవడం అదే అబద్ధ బోధ. ఇతరులకు ఏదైతే చెప్తున్నావో అది నువ్వు చేయకపోవడమే. నువ్వు ప్రార్థన చేయమని చెప్తావు నీ పిల్లలకి,
అన్నా వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది,
నువ్వు ప్రార్థన చేయో. మీరు మా డాడీకి ఉదయం గుడ్ మార్నింగ్ చెప్పరా అని అడుగుతావు నువ్వు, కానీ మీ డాడీకి నువ్వు ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పవు. మమ్మీకి గుడ్ మార్నింగ్ చెప్పరా అని చెప్పాను అంటావు, కానీ ఏ రోజు నువ్వు మీ మమ్మీకి గుడ్ మార్నింగ్ చెప్పవు.
అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా,
ఏ రోజు కనీసం ఫోన్ చేసి కూడా పలకరించు, బిజీ ఎంత బిజీ.
వాయిస్ బ్రేక్ అన్నది, కొంచెం బ్రేక్ అవుతుందన్నా.
బ్రదర్ వినిపిస్తుందా?
వాయిస్ వినిపిస్తుందా?
ఎస్ అన్న. ఓకే అన్న, సరే అన్న.
ఇప్పుడు నా వాయిస్ క్లియర్ గానే ఉందా?
ఓకే అన్న, క్లియర్ ఉంది.
ఓకే, 7వ వచనం చూస్తున్నాను. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య నుండి కాపురముండి తాను చూచిన వాటిని బట్టి విని వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గల వారును స్వేచ్ఛ పరులనై మహాత్ములను దూషింప వెరవకయున్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాప్యం చేసుకోండి, బహు దుర్మార్గముగా కామ వికార యుక్తమైన నడవడి చేత ఈ సొదొమ గొమొర్ర ప్రాంత ప్రజలు నివసించారు. నీతిమంతుడు లోగు లోతు వాటన్నిటిని చూస్తూ తన మనసులో నొప్పించబడ్డాడు, బాధపడ్డాడు. కాని అతను మాత్రం వాటిల్లో పాలిభాగస్థుడు కాలేదు. దాటిని బట్టి నొప్పించబడ్డాడు. అరే, ఏంటి ప్రాంత ప్రజలు ఇలా జీవిస్తున్నారు, ఇలా నివసిస్తున్నారని. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత, వాట్సాప్ వచ్చిన తర్వాత, ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? చాటింగ్స్ మొదలయ్యాయి. చాటింగ్ చేసేటప్పుడు మనిషి కనపడ్డు, మనిషి ఎదురుగా ఉన్నాడు. మనిషి ఎదురుగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని మాటలు మాట్లాడడానికి భయపడతాం మనం. కానీ మనిషి ఎదురుగా లేనప్పుడు మన మాటలకి హద్దు లేకుండా పోతుంది. రెండోది, ఈరోజు కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, అంటే మన భావోద్రేక్వాలను వాటి ద్వారా తెలియపరుస్తూ ఉంటాం. హాయ్ అని, గుడ్ మార్నింగ్ అని, ఏడ్చినట్టు, బాధపడుతున్నట్లు, ఇలాంటి ఈ ఇమేజెస్ ద్వారా మనకు తెలియకుండానే మనము బహుభయంకరమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతున్నాం. ఏదో సరదాకి, టైం పాస్ కి, ఇంట్లో బోరు కొడుతుంది కాబట్టి ప్రారంభించినటువంటి చాటింగ్ చివరికి ఎంత ప్రమాదానికి తీసుకుని వెళ్తుందో, చివరికి ఎన్ని కుటుంబాలు పతనమైపోవడానికి, ఇంట్లో నమ్మకముగా ఉంటున్నటువంటి భర్త, నమ్మకముగా ఉంటున్నటువంటి భార్య, వీటికి అలవాటు పడిన తర్వాత ఆ నమ్మకత్వాన్ని విడిచిపెట్టి పైకి నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ బహుభయంకరముగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ జీవిస్తున్నారు. ఒకవేళ సొదొమ గొమొర్ర లాంటి ప్రజల యొక్క మనస్సు నా హృదయాల్లో ఉంటే, అఫ్కోర్స్ వాళ్ళు నేరుగా పాపములో బహిరంగ చర్యలో వాళ్ళు పాలుభాగస్థులు అయ్యారు. ఎస్, అఫ్కోర్స్ మనం అలా పాలుభాగస్థులు కావడం లేదు. కానీ మన మనస్సు మాత్రం, మన ఆలోచనలు మాత్రం, మన తలంపులు మాత్రం కంప్లీట్ గా అందులోనికి ఇన్వాల్వ్ అయిపోయాయి. అందరని కాదు, అందరినీ బ్లేమ్ చేయడం లేదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఎవరు కూడా అతిథులు కారు. ఈ రోజు ఈ వాక్యం చెప్తున్నంత మాత్రం నేను కూడా పరిశుద్ధిని కాదు. ఒకప్పుడు నేను కూడా అదే తప్పులు చేసినటువంటి వాడినే. ఒకప్పుడు నేను కూడా అదే తప్పు చేశాను, సరి చేసుకున్నాను. కాబట్టి ఈరోజు అలా తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవునికి అయిష్టమైనటువంటి కామ వికారమైనటువంటి చేష్టలను మానండి. అలాంటి చేష్టలను చేసే సొదొమ గొమొర్ర ప్రాంత ప్రజలు దేవునికి కోపం పుట్టించారు. కానీ వాటిలో పాలిభాగస్థుడు కాకుండా వాటిని బట్టి నొచ్చుకొని ప్రభా ఏంటి ప్రాంత ప్రజల పరిస్థితి అని అనుకున్నటువంటి లోతును అతని కుటుంబాన్ని దేవుడు అక్కడి నుంచి రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళందరికీ కూడా తీర్పు దినమున కావల్లో ఉంచుటకును, తీర్పు దినమున వీళ్ళందరినీ శిక్షించుటకును దేవుడు సమర్థుడు, ప్రభువు సమర్థుడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, 11 వచనం చదువుతున్నాను, దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తి యుగల వారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు. వారైతే పట్టుబడి చంపబట్టకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగము వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుటకు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. క్షమించండి, సిగ్నల్స్ కట్ అవుతా ఉన్నాయి. క్షమించండి. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ అలాంటి జీవితాలు మనకుంటే, అలాంటి స్థితిలో మనముంటే ప్రభువుని అడుగుదాం, మనల్ని మనం సరిచేసుకుందాం, మన జీవితాలను ప్రభువుకి పరిపూర్ణంగా మనం సమర్పించుదాం. ఎందుకంటే ప్రభువుకి కావలసింది తనకు నచ్చినట్లుగా బ్రతికే వాళ్ళే, కానీ మనకు నచ్చినట్లుగా జీవించేటువంటి వారు ఎంత మాత్రం కూడా కానే కాదు.
దయచేసి మన్నించండి, అన్నకి సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతతో మెసేజ్ కంప్లీట్ చేయటం అయింది. నెక్స్ట్ టైం దాన్ని కంటిన్యూ చేస్తా అన్నారు. సమయాన్ని అధ్యక్షుల వరకు అప్పగిస్తూ ఉన్నాను.